ఆ పరంజ్యోతి అయి ఉన్నటువంటి దేవుణ్ణి నేను చూశాను. ఇక్కడ దేవుడు అనే మాట పరంజ్యోతి పక్కన పెట్టడంలో విశేషం ఒకటి. ఎందుకంటే శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఆయన యొక్క జ్యోతి తత్వాన్ని చెప్తూ ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని మంత్రం ఉన్నది. సర్వభూతేషు గూఢ, సర్వ ప్రాణికొట్లలోనూ రహస్యంగా ఉన్న పరంజ్యోతి. అందుకే ఆ పరంజ్యోతి అయి ఉన్నవాడు దేవ. దేవ అంటే స్వయం ప్రకాశ అని అర్థం. ఇక్కడ పరమాత్మకి దేవశబ్దం వాడారు, దేవతల్లో ఒకడు అని కాదు అక్కడ అర్థం, స్వయం ప్రకాశకుడు అంత. అందుకే ఆ పరంజ్యోతి అయి అమరు దేవుని కంటి వేదంబులీశ్వరుని వినుతింప పొడగంటి ఆదిదేవుడు రుద్రుడని శృతుల పొడగంటి శృతి ఏకయేవ రుద్రోయనగ పొడగంటి శృతి పరం బ్రహ్మమని శూలి పల్కుట గంటి ముక్కంటికై శృతులు మృక్కగా పొడగంటి ముక్కంటి లీల చేయం రొయ్యుచుండగ గంటి. ఇప్పుడు ఇదంతా చదివేనే శివ పారమ్య ప్రతిపాదన చేశాడే, దాని ప్రమాణం చూపిస్తున్నాడు అనమాట. ప్రమాణం ఏమిటి నేను చెప్పుకున్నాం, ప్రమాణముల్లోకెల్లా గొప్ప ప్రమాణం ఏమిటి, వేద ప్రమాణం. వేద ప్రమాణంతో చూపిస్తున్నాడు వేదము పరమేశ్వరుని యొక్క సర్వోత్కృష్టతను ఎలా ప్రకటించింది. కనుక వేదంబులీశ్వరుని వినుతింప పొడగంటి, వేదములన్నీ మూర్తులు ధరించి శివుని స్తుతిస్తూ ఉంటే నాకు దర్శనమిచ్చింది అన్నాడు. ఇక్కడ వేదములన్నీ పరమేశ్వరుని బహువిధములుగా స్తుతించాయి, పైగా ఆయన స్తుతించే వాక్కులతో నువ్వు శుద్ధమవుతావు, తద్వారా జగతి శుద్ధమవుతుందని కూడా వేదం శాసించింది. శివేన వచ సాత్వాగిరి సాక్షావదామసి యథాన సర్వమి జగదయక్ష్మగంసమన అసత్. రుద్రులు ఈ మంత్రం ఏం చెప్తుంది, శివంకరమైన వాక్కుతో సర్వ జగత్తు కూడా ఆదివ్యాధిరహితంగా ఉంటుంది అని. అంటే మానసికంగాను శారీరకంగాను పుష్టిగా ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి సౌమనస్యం ఉండాలంటే శివమయమైన వాక్కు ఉండాలి. అందుకే వేదం తాను స్తుతించడమే కాకుండా స్తుహి శృతంగర్త సదం యువానం మృగన్న భీభం ఉపహత్నుముగ్రం అని మరో మంత్రాలను చెప్పింది కదా. హృదయ గుహలో ఉన్న శివుని స్తుతించాలని చెప్పింది. అందుకే వేదంబులీశ్వరుని వినితింప పొడగంటి, ఆదిదేవుడు రుద్రుడని శృతుల పొడగంటి. రుద్రుడు ఆదిదేవుడు అని వేదం ఎక్కడెక్కడ ప్రతిపాదించిందో అది చెప్తున్నాడు. దానికి ఒక వాక్యమైన ఉదాహరణ ఇవ్వాలి కదా. సాధారణంగా వచన కావ్యాలు రాసేటప్పుడు వేదంలోదో పురాణంలోదో ఉటంకించవచ్చు, కానీ పద్యములు ఇవి పాటలు రాసేటప్పుడు వేదవాక్యాలు ఉదహరించడం కొంచెం క్లిష్టమైన అంశం. కానీ ఆ పనిని కొంతమంది కవులు చేశారు. ఎక్కువగా వేదవాక్యాల్ని స్మృతి వాక్యాల్ని ఆగమ వాక్యాల్ని ఉటంకిస్తూ ఈ రగడల్ని ద్విపదల్ని నడిపినటువంటి వాడు మన పాల్పురికి సోమనాథుడు. ఆయన పండితారాజ్య చరిత్రలను బసవ పురాణంలో కూడా తత్వ ప్రతిపాదన చేయడానికి శృతి ఇలా అంది, స్మృతి ఇలా అంది, ఆగం ఇలా అన్నది, ఫలానా ఋషి ఇలా అన్నాడంటూ ఆ వాక్యములు మధ్యలో పెట్టాడు. ఈయన ఆయన గారి శిష్యుడు కదా, ఆ లక్షణం ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే ఎక్కడ వేదం ఉందో రెండు ఉదాహరణలు ఇస్తున్నాడు చూడండి. శృతి ఏకయేవ రుద్రోయనగ పొడగంటి, శృతి పరం బ్రహ్మమని శూలి పలుకుట గంటి. వేదము పరమాత్మను ఉద్దేశించి ఏకయేవ రుద్రహ అని ఒక చోట, ఈయన పరబ్రహ్మను మరొక చోట చెప్పింది. ఇలా అనేక చోట్ల చెప్పింది. ఉదాహరణకు ఒకటి రెండు చెప్పింది. స్థాళీ పులాక న్యాయం అంటాం, బియ్యం ఉడికిందో లేదో చెప్పడానికి రెండు మెతుకులతో మొత్తం ఎలా చెప్పగలము. అదేవిధంగా ఈ రెండు వాక్యములతో శృతి ప్రతిపాదిస్తున్న విషయాన్ని చెప్పారు. అయితే ఏకయేవ రుద్రహ అని నేను చెప్పారు కదా, ఎక్కడ చెప్పిందో మనం చెప్పుకోవాలి కదా. అందులో ముఖ్యంగా యజుర్వేద సంబంధమైనటువంటి రుద్రోపనిషత్తంతా కూడా పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తూనే ఉన్నది. ఈ విశ్వమంతా ఈశ్వరమయం అని ప్రతిపాదించడమే రుద్రం యొక్క సారాంశం. అందుకే రుద్ర నమ్మకమునకు రుద్రోపనిషత్తు అని పేరు పెట్టారు. అందుకే సర్వవ్యాపకమైన పరతత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది. వేదమునందు ఆయన రుద్రుడిగా జగత్ శాసకుడిగా కనిపిస్తాడు వేదమునందు. అంతేకాదు సర్వకర్మలకి నిర్వాహకుడుగా కర్మ ఫలప్రదాతగా కనిపిస్తాడు. వేదాంతమునందు ఆయనే పరతత్వమైన శివుడుగా గోచరిస్తున్నాడు. కనుకనే ఆయన రుద్ర శివతత్వములు రెండు వేద వేదాంతములు ఎందుకు ప్రతిపాదించబడుతున్నాయి. ఉపనిషత్తు కూడా నేరుగా శివశబ్దాన్ని ప్రయోగించింది. ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అద్వైతం అని అక్కడ అద్వయమైన బ్రహ్మము శివం అనే మాటను ప్రతిపాదన చేసింది. ఇంకా శ్వేతాశ్వత ఉపనిషత్తు యజుర్వేద సంబంధమైన ఉపనిషత్తు. అందులో చెప్తాడు ఈ శ్వేతాశ్వత ఉపనిషత్తుని శంకరులు కూడా భాష్యం రాశారంటారు. ద్వాదశోపనిషత్తుల్లో ఒకటిగా చెప్తారు. దీనికి ఒక భాష్యం దొరుకుతుంది. దీన్ని ఆధారం చేసుకుని తర్వాత అద్వైత సిద్ధాంతులు విశిష్టాద్వైత సిద్ధాంతులు కూడా శ్వేతాశ్వతరానికి భాష్యం రచించారు. దానిలో మంత్రంలో యయే వైక ఇహ ఉద్భవే సంభవే చ యయే తద్విదరా అమృతాస్తే భవంతి యయేవ ఏక, ఎవడైతే ఒక్కడున్నాడో ఆయన నుంచి ఉద్భవే సంభవే చ, ఉద్భవము సంభవము ఇత్యాదులన్నీ జరుగుతున్నాయి. యయేతద్విదు అమృతాతే భవంతి, ఆయన ఎవరు తెలుసుకుంటున్నారో వారు అమృతులైపోతున్నారు, అమృతత్వాన్ని పొందుతున్నారు. అతడు ఎవడో అంటే జయేకో జాలవాన్ ఈశత ఈశనీభిహి సర్వాన్ లోకాన్ ఈశత ఈశనీభిహి. ఇక్కడ ఈశత ఈశనీభిహి అనే రెండు మార్లు చూపిస్తున్నది. ఈశనీభిహి అంటే పాలక శక్తులు అని అర్థం. తన యొక్క పాలనా పటిమ కలిగిన శక్తులతో ఈశత శాసిస్తున్నది. ఎవరు? ఇందాక చెప్పినటువంటి ఉద్భవ సంభవములకి హేతువైన పరతత్వము తనవైనటువంటి అనంత పాలక శక్తులతో ఈ జగతిని శాసిస్తూ ఉన్నది. అందుకే ఈశత ఈశనీభిహి. పైగా జాలవాన్ అన్నారు ఇక్కడ. ఈ జాలవాన్ అనే మాటకి సృష్టి తత్వ సమూహమునంతటినీ తన యొక్క అధీనంలో పెట్టుకున్నాడు. పైగా జాలము అంటే వల. ఏమిటా వల? మాయవల. ఈ జగత్తు మాయవల, పాశము. జగత్తుకి పాశము మాయవల ఇది. ఈ జగత్తు అనే మాయ వలలో చిక్కుకున్న జీవులే పాశబుద్ధులైన పశువులు. ఈ పాశానికి పశువులకి ఎవడు శాసకుడో అతడు పశుపతి. ఇది అన్నమాట విషయం. కనుక జాలమైనటువంటి ప్రకృతి, ప్రకృతి బుద్ధులైన జీవులు, వీళ్ళు పాశ పశు. ఉభయులకి ఎవడు శాసకుడో పశుపతి. ఆ పేరే చెప్తున్నది ఈయన సర్వేశ్వరుడు అనే మాట. అందుకే జాలవాన్ అనే మాట ఇంత అందంగా శృతి చెప్తున్నది వేదం. అక్కడే మళ్ళీ వెంటనే మంత్రం ఏం చెప్తుందంటే యోక ఏకో హిరుద్రో. చూడండి ఎంత చక్కగా ప్రతిపాదించింది. ఏకో హిరుద్రో నద్వితీయాయతస్థు యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభిహి. మళ్ళీ ఈశత ఈశనీభిహి మూడు మార్లు తీసుకొచ్చింది. మూడు మార్లు చెప్పడంలో సృష్టి స్థితి లయ మూడు చేస్తున్న ఈశ్వరుడు అని చెప్పడం కోసం ముమ్మార్లు ఈ మంత్రాన్ని తీసుకొచ్చింది. అది త్రిగుణాత్మకమైన మాయను తన అధీనంలో పెట్టి చేస్తాడు గనక జాలవాన్ అనే మాట చెప్తూ అతడు ఎవడంటే ఏకో హిరుద్ర. ఆయన ఒక్క రుద్రుడే కదా. ఈ కథ అనే మాట ఉన్నదండి, హీ అనే మాటకి కథ అని అర్థం. అంటే కొత్తగా చెప్పాల్సిందే ఉంది, ప్రసిద్ధే కదా అనమాట. హీ అనే మాటకు అంత అందం వచ్చింది. యోకో హిరుద్రో నా ద్వితీయాయతస్థు. ఆయనకు మించి రెండవది లేదు. జగత్తంతా ఒకే రుద్రుడు. ఇలాంటి మాట మనకి ఏకో నారాయణ కూడా కనబడుతుంది. నేను ఇక్కడాక అక్కడికి వెళ్ళి చూపిస్తున్నా. మరి అది చూపించి అది చెప్పచ్చు కదా అంటే నారాయణ అన్న రుద్ర అన్న శృతి ప్రతిపాదించింది. ఎవడో ఒకడిని ప్రతిపాదించలేదు, అన్నీ ఒకడైన వాడిని ప్రతిపాదించింది. ఇది ముందు బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం. అన్నీ ఒకడు. అందుకే మీకు విష్ణు స్తోత్రాలన్నింటిలో శివతత్వం కనబడుతూ ఉంటుంది. శివతత్వాలు శివస్తోత్రంలో విష్ణుతత్వం కనబడుతుంది. కనుక ప్రమాణవాదులు విష్ణుభక్తివాదులు అది తీసుకుంటే శివభక్తివాదులు ఇది తీసుకుంటారు. ఏదో ఒక భక్తి ఉంటే సర్వం తన దైవంలో చూడగలిగేటువంటి భక్తి ఉంటే ఇతర దేవత నింద ఎక్కడ ఉండదు. తన దైవాన్ని పరమం అనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. అందుకు ఇక్కడ ఆ మాత్రానికి తీసుకోండి. ఎందుకంటే మనం ఎటైనా సమన్వయవాదంలోకి వెళ్ళాలి గనక ఇక్కడ అపారమైన శివభక్తి నేను ప్రతిపాదించడానికి శివపారమ్యానికి శృతివాక్య ప్రమాణం చూపిస్తున్నాడు. ఏకో హిరుద్రోణ ద్వితీయాయతస్థు. ఇది ఒక ప్రమాణం. మరొక చోట అధర్వణ వేదంలో కనిపిస్తున్నది శివ ఏకోధ్యేయ. మోక్షం కావాలంటే ఏం చేయాలయ్యా? శివ ఏకోధ్యేయ ధ్యేయుడు. ధ్యేయం అంటే ధ్యానించవలసిన వస్తువు. ధ్యేయము ధ్యానించాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే కానీ ముక్తి లేదు. మీరు ఎన్ని చేసినా అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అయితేనే చెట్ట చివరికి. ఎంతసేపు బహిర్ముఖం లాక్కూడదు కదా. ధ్యానంతోనే ఎవరైనా తరిస్తారు. అందుకే ఏ ధ్యానయోగానుగత అపశ్యన్ అని మనకి శృతి కూడా చెప్తుంది. ధ్యానయోగంతోనే ఋషులు కూడా పరతత్వాన్ని తెలుసుకోగలిగారు. అందుకు ధ్యానయోగం ద్వారా తెలుసుకోవలసిన వాడు ఎవరిని ధ్యానించాలి? శివయోగి జయ. శివుడే ధ్యానింపవలసిన వాడు. అంతేకాదు శివంకర. ఆయన శివమును కలిగించువాడు అతడు. కనుకనే వేదం శివశబ్దాన్ని త్రిగుణాతీతుడైన అర్థంలో వాడింది. త్రిగుణాతీతమైన పరతత్వమే ధ్యానించాలి. ఆ త్రిగుణాతీతమైన పరతత్వ స్థితిని ఆయనే ఇస్తాడు. అందుకే ఆయన్నే ధ్యానించు అని చెప్పడమే కాదు, అన్ని విడిచిపెట్టి ధ్యానించు ఏకాగ్రభక్తికి. సర్వమన్యత్పరిత్యజ్య. ఇది కూడా మాట. శివయోగ జయ శివంకర సర్వమన్యత్పరిత్యజ్య. అంతేకాదు అక్కడే శృతి మరో మాట చెప్తోంది. ఏమనంటే కాదండి, శివుణ్ణి వదిలి మోక్షం పొందే ప్రయత్నం చేస్తామండి అంటే చాలా మంచిది. ఆకాశాన్ని చాపగా చుట్టగలిగితే శివుడు లేకుండా మోక్షం పొందవచ్చండి. ఈ మాటకు అర్థం తెలిసింది కదా. ఆకాశాన్ని చాపగా చుట్టగలిగితే శివుడు లేకుండా మోక్షం పొందొచ్చు. ఆకాశాన్ని చుట్టగలమా? అది ఎలాగ అసాధ్యమో శివుణ్ణి విడిచిపెట్టి మోక్షం పొందడం కూడా అంతే అసాధ్యం. అది చెప్పింది అక్కడ శృతులు. అది కనబడుతుంది. అంత అందమైన ఉపమానం కూడా వాడింది. ఆ మాటనే శివపురాణాదులు కూడా ప్రమాణంగా స్వీకరించాయి. ఈ విధంగా శృతి ఏక ఏవ రుద్రో ఎనగ పొడగంటి శృతి పరం బ్రహ్మ ఎనుశూలి పల్కుటగంటి అనే రెండు వాక్యములకి ఎక్కడెక్కడ చెప్పిందో మనం తీసుకొచ్చి చూపించుకున్నాం. అంతేకాదు ముక్కంటికై శృతులు మృక్కగా పొడగంటి ముక్కంటి లీలచే మ్రోయుచుండగ కంటి. ముక్కంటికై శృతులు మృక్కగా పడగంటి. వేదములన్నీ ఆ ముక్కంటినే స్తోత్రిస్తాడు నాకు కనబడింది, నాకు దర్శనమిచ్చింది. అంతేకాదు అసలు వేదములు ధ్వనిస్తున్నది ఆయన లీల వల్లనే, ముక్కంటి లీలచే మ్రోయుచుండగ కంటి. అసలు వేదములు ధ్వనిస్తున్నది ఆయన వల్ల, ఎందుకంటే వేదములన్నిటికీ మూలం ఆయన. వేద శివ శివో వేద అని చెప్తారు. ఈశాన సర్వ విద్యాన ఈశ్వర సర్వభూతానం, సర్వ విద్యలకు ఈశానుడు అని శృతి గట్టిగా ఎలుగెత్తి చాటిందా లేదా? శృతి మంత్రమే. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. అక్కడ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అంటే బ్రహ్మకు ప్రభువు, వేదమునకు ప్రభువు, రెండు అర్థములు అక్కడ. ఎందుకంటే వేదములు బ్రహ్మకి ఇచ్చినవాడు ఈయన. ఆ మాట కూడా ఈ శ్వేతాశ్వతంలోనే మంత్రం కనబడుతుంది. ఈ రుద్రుడు గురించి చెప్పిన ఉపనిషత్తులోనే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాః ప్రహిణోహి తస్మై తగుం హిదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షురువై శరణమహం ప్రపజ్యే. మోక్షాకాంక్ష కలిగిన నేను బ్రహ్మకి సైతం వేదాలు ఇచ్చినటువంటి ఆది గురువైన ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. అంటే వేదములు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన యొక్క స్వరూపము. అందుకే వేదములు ముక్కంటి లీలచే మ్రోయుచుండగ కంటి అది చూపిస్తున్నాడు ఇక్కడ. పైగా ముక్కన్నులు కూడాను ఋగ్యజుస్సామాత్మకమైన వేద విద్యకే తార్కాణంగా చెప్పుకోవచ్చు. అందుకే అంత అద్భుతంగా వివరిస్తున్నాడు. అందుకే వేదములు కూడా ఆయన లీల వల్లనే ధ్వనిస్తూ ఉన్నాయి. ఇంతవరకు శివ పారమ్యానికి శృతి ప్రమాణం చూపించారు. ఈయనిచ్చిన వాక్యాల ఆధారంగా వేదంలో మనం వెతుక్కుని వచ్చి ఇక్కడ మరికొన్ని చెప్పుకున్నాం. కనుక శృతి ప్రమాణంతో పారమ్య ప్రతిపాదన జరిగింది. అంతేకాదు ఈ శృతి ప్రమాణంలో మరొక అన్నిటికంటే గొప్పది శృతి మాత. అంతే కదండి, శృతి మాత ఏమిటి? వేదమాత. గాయత్రి మంత్రం యొక్క ప్రతిపాద్య వస్తువు ఏమిటి చర్చ. దీనికి విష్ణుపరంగా అన్వయం ఉంది, బ్రహ్మపరంగా అన్వయం ఉంది, శివపరంగా కూడా అన్వయం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా శివపరమైన అన్వయం తీసుకుంటాం మనం. కానీ సంధ్యావందనం చేసినప్పుడు ప్రతి వాళ్ళు నాకు తెలిసి వైష్ణవులు శైవులు కూడా చెప్తారని అనుకుంటా. తత్సవితు బ్రహ్మాత్మనే, వలేణ్యం విశ్వాత్మనే, భర్గోదేవశ రుద్రాత్మనే అని చెప్పక తప్పదు కదా. మొత్తానికి సర్వాత్మనే జయిస్తాం. కానీ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన ఒకే పరమాత్మ, ఆ పరమాత్మని ఇక్కడ శివుడు అంటున్నారు. ఆ పరమాత్మనే భాగవతం విష్ణువంది. ఎవరు ఏదన్నా సృష్టి శిలయాత్మకమైన బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరంజ్యోతి ఒక్కడే. ఆ ప్రతిపాదనతో సమన్వయించుకుందాం. దీనికి వేదము భర్గుడు అనే మాట నేరుగా శివుని పరంగానే వాడింది. అంతేకాదు పురాణ వాంగ్మయము కావ్య వాంగ్మయము కూడా భర్గ శబ్దం శివపరంగా వాడింది. అంతేకాదు న్యాసంలో కూడా భర్గోదేవస రుద్రాత్మనే అని అంటున్నాం కదా. కనుక భర్గ శబ్దం రుద్రస్వరూపం. శంకరుడు శివానంద లహరిలో సారసనా తేనయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయే యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి అని ఒక మాట అన్నారు. అక్కడ మళ్ళీ భర్గం అన్నప్పుడు పరమశివుని పరంగానే వాడారు. ఆ భర్గం అనే మాట ఎక్కడొచ్చింది? గాయత్రిలో వచ్చింది. గాయత్రి భర్గుడిని ఉపాసిస్తున్నాననే చెప్పింది. భర్గుడిని ఉపాసిస్తున్నది. ఆ భర్గుడెవడు? బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన భర్గుడు. అంటే భర్గుడు అనగా పరమేశ్వరుడు కదా, కానీ గాయత్రి హృదయం కూడా శివుడే అనే మాటని ఎలా ప్రతిపాదన చేస్తుందో చూడండి. ఇక్కడ మనం వేద ప్రమాణంతో ఎంత అందంగా అన్వయిస్తున్నాడు. ఇది శివభక్తులు మనసు ఉప్పొంగించే ఒక అందమైన అంశం ఇది. ఎందుకంటే గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన తత్వం ఏమిటి అని ఎవరిని అడిగినా సూర్యమండలాంతర్వర్తి అయిన పరంజ్యోతిని గాయత్రి మంత్రం ద్వారా మనం ఉపాసిస్తున్నాం. అంతే కదా, దాన్ని నిర్గుణంగాను సగుణంగాను భావించవచ్చు. ఏది చేసినా పర్వాలేదు. ద్వే బ్రహ్మణ వేది తవ్యే మూర్తంచ అమూర్తంచ అని మళ్ళీ మనకు ఉపనిషద్వాక్యాలే ప్రమాణం. సగుణంగాను నిర్గుణంగాను కూడా పరమాత్మని మనం ఆరాధించవచ్చు. కనుక ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరంజ్యోతిని మనం ఉపాసిస్తున్నాం. సూర్యుడు అనబడేటటువంటి ఒక జ్యోతిర్మండలాన్ని కాదు, తన్ మండలాంతర్వర్తి అయిన పరంజ్యోతి. ఆ పరంజ్యోతి భర్గుడు అని గాయత్రి మంత్రం ప్రతిపాదించింది. అది ఎలాగో చూపిస్తున్నారు. భర్గుడే తత్పరాత్పరుడనగ పొడగంటి, భర్గుడర్కునిలోన ప్రభవెలుగ ప్రభవెలుంగుట కంటి, బ్రహ్మాండముల కొట్లు భర్గులో పొడగంటి, బ్రహ్మాండ మాలికాభరణ భూషితు కంటి అన్నాడు. ఈ భర్గతత్వం అంతా గాయత్రి మంత్ర ప్రతిపాద్యతత్వాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు చిన్న పదాల్లో. దీన్ని బట్టి ఒక మెట్టు మెట్టు ఎంత అందంగా వేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి ఆ రచనలో. పైగా చిన్న చిన్న మాటల్లో ఎన్ని శృతి విషయాలు వేద విషయాలు అన్ని ధ్వనింపజేస్తున్నాడు. భర్గుడే తత్పరాత్పరుడనగా పొడగంటి. తత్ పరాత్పరుడు, తత్ అంటే తచ్చబ్దవాచ్యుడు. తత్ సవితుర్వరేణ్యం కదండి. అక్కడ శృతి తత్పదానికి లక్ష్యముగా పరాత్పరమైన తత్వాన్ని చెప్తుంది. పరాత్పరం, పరాత్పరం అంటే అన్నిటినీ మించి ఏదున్నదో, దేనిని మించి ఏదీ లేదో దాన్ని పరాత్పరం అంట. అన్నిటినీ మించి ఏదున్నదో, దేనిని మించి ఏదీ లేదో దాన్ని పరాత్పరం. అదే తచ్చబ్దవాచ్యం. తత్ అనేది అనిర్వచనీయమైన పరాత్పరతత్వాన్ని చెప్పే శబ్దం వేదమునందు. అది బ్రహ్మవాచకం. కనుక బ్రహ్మవాచకమైన తత్తు పరాత్పరతత్వాన్ని చెప్తే అది భర్గుడని గాయత్రి ప్రతిపాదించింది. అందుకే భర్గుడే తత్ పరాత్పరుడనగా పొడగంటి, భర్గుడు అర్కునిలోన ప్రభ వెలుగ పొడగంటి. అర్కుడు అంటే తెలుసు కదా ఎవరు, సూర్యమండలంలో ఉన్నటువంటి ప్రభ. ప్రభ అంటే తేజస్సు. భర్గుడు అనే విషయం నేను తెలుసుకున్నాను, ఇక్కడ పొడగంటి అంటే తెలుసుకున్నాను, అనుభవానికి వచ్చింది. అంతేకాదు ఆ భర్గుడులోనే బ్రహ్మాండముల కోట్లు భర్గులో పొడగంటి. ఆయనకు సూర్యమండలంలో కూర్చున్నాడంటే మిగిలిన బ్రహ్మాండం అంతా ఏమినట్టు కాదు, సమస్త బ్రహ్మాండములు ఆ సూర్యమండలంతర్వర్తి అయిన పరంజ్యోతులనే ఉన్నాయి. అనగా సర్వ బ్రహ్మాండములకి ఎవడ ఆధారమో వాడే ఆదిత్య మండలంలో ప్రకాశిస్తున్న పరంజ్యోతి. అతన్నే మనం గాయత్రి మంత్రం ద్వారా సేవిస్తూ ఉన్నాము. కనుక బ్రహ్మాండముల కోట్లు ఆయన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. పైగా ఈ బ్రహ్మాండములను ఆయన ఆధారం చేసుకోవడమే కాకుండా ఆయన వీటన్నిటినీ ఒక అలంకారంగా ధరించాట. అలంకారంగా ధరించాడు. ఎందుకంటే మనం అలంకారం ధరిస్తే మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. ఎటు కావాలంటే తిప్పుకుంటాం, ఎలా కావాలంటే అలా అలంకరించుకుంటాం. కనుక పరమాత్మ ఈ బ్రహ్మాండములన్నీ మనకు అనేకం ఒక్కొక్కటి ఒక్కొక్క మణుల్లా కనిపిస్తూ ఉంటే ఈ బ్రహ్మాండ మాలికంతా కూడాను ఆయన అలంకరించుకున్నాడా అన్నట్టుందిట. దీని అర్థం ఏంటి? చాలా అద్భుతమైన భావం ఉందండి ఇందులో. ఎప్పుడైనా మనం వేసుకున్న ఆభరణం కంటే మనం పెద్దవాళ్ళం, అవునా కదా? మీరు ఏ ఆభరణం వేసుకున్నా దానికంటే మీరు పెద్దవాళ్ళం, అంతే కదా? మీకంటే పెద్ద ఆభరణం వేసుకుంటే మనం నిలవలేం. ఒకసారి గజమాలలు ఇవి వేస్తారు, వేసినప్పుడు వాడు మెడ పెరగాల్సిందే, లాభం లేదు. ఈయన బ్రహ్మాండ మాలికాభరణుడు అనడంలో ఒక అద్భుతమైన భావం ఉందండి. బ్రహ్మాండములు మాలికగా చెప్పబడ్డాయి ఇక్కడ. ఎందుకంటే అనంత కోటి బ్రహ్మాండములు అనే మాట ఉన్నది మనకి. అనేక కోటి బ్రహ్మాండ జనని అంటాం కదా, అనంత కోటి బ్రహ్మాండములు మన లెక్కకు అందవారు. లెక్కకందని లక్షణం చెప్పడమే మాలిక అంటే. వృత్తాకారం కదా మాలిక అంటే, వృత్తాకారం అనేది లెక్కకందని తత్వాన్ని చెప్తుంది. అలా ఎన్ని బ్రహ్మాండాలు మన లెక్కకందం. అయితే ఈ బ్రహ్మాండములన్నీ ఒక పొందికగా ఒక తోట పెట్టాడు ఆయన. ఒక పద్ధతి ఊరికిన అడ్డదిడ్డంగా విసిరియలేదు ఆయన. ఒక పొందిక ఉంది, ఆ పొందికే మాలిక. ఆ పొందిక పెట్టి తను జాగ్రత్తగా తన ఎందే పెట్టి దాన్ని జాగ్రత్తగా చూపిస్తున్నాడు. ఒక నగ మీరు వేసుకున్నప్పుడు మీ కంట్రోల్లో ఉంటుంది, పెట్టులో పెట్టి దాస్తే అది మీ కంట్రోల్లో అవునో కదో చెప్పలేం. కనుక ఆయన మేము ధరించాడు అది. పైగా ఈ ధరించినప్పుడు ఒక విశేషం ఏంటంటే దానికంటే విస్తారంగా ఉన్నాడు. కనుక బ్రహ్మాండములన్నీ భరించడమే కాకుండా దానికంటే ఆయన విస్తారమే ఉన్నాడు. అందుకని బట్టి బ్రహ్మ, బ్రహ్మ అంటే ది బిగ్గెస్ట్ అని అర్థం. అన్నిటికంటే ఏది పెద్దదో అది, దాన్ని మించి పెద్దది లేదు. అందుకే పరాత్పరతత్వం బ్రహ్మాండ మాలికాభరణ భర్గుడు. ఇక్కడ భర్గ శబ్దం వచ్చింది కనుక కొంచెం మనం దీనికి సంబంధించిన అంతరార్థం, దీనికి వేద ప్రమాణం శాస్త్ర ప్రమాణం చెప్పాలి. కేవలం భక్తి ఉద్రేకం సరిపోదు కదా, శాస్త్రం ఏం చెప్తుందో చెప్పాలి. దీని గురించి చెప్పాలంటే అప్పయ దీక్షితుల వారు గాయత్రి మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి భర్గును గురించి ఒక శ్లోకంలో అందంగా ప్రతిపాదన చేశారు. దానికి ఆయనే వ్యాఖ్యానం రచించారు. ఇక్కడ ఎంత మేరకు అవసరం అంతవరకు తీసుకుందాం. ఆదిత్యే మండలార్చి పురుష విభిదయాద్యంత మధ్యాగమాత్మని ఆ గోపాలంగనాభ్యో నయన పథజుషా జ్యోతిషాదిప్యమానం గాయత్రీ మంత్ర సేవ్యం నిఖిల జనధియాం ప్రేరకం విశ్వరూపం నీలగ్రీవం త్రినేత్రం శివం అనిశం ఉమావల్లభం సంశ్రయామి. ఇప్పుడు చెప్పిన దానికి అపయ దీక్షితుల వారి యొక్క శ్లోకాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఆయన ఏమన్నారంటే ఆదిత్యుని యందు మూడు రూపములతో ఉన్నవాడు. మూడు రూపములు ఏమిటంటే మండల అర్చిహి పురుష. మూడు రూపములతో ఆదిత్యుని ఉపాసించేటప్పుడు మూడు రూపములతో ఉపాసించాలి. ఒకటి మండలం, రెండవది అర్చి. అర్చి అంటే జ్వాల అనగా ప్రకాశం, ఆదిత్యుని యొక్క ప్రకాశం. మూడవది తన మధ్యలో ఉన్నటువంటి పురుషుడు, ఆదిత్య మండలాంతర్వర్తి అని పురుషుడు. ఇతను మామూలు నేత్రానికి కనబడ్డు అతడు ఉపాసనా దృష్టికి. ఆ మాటకు వస్తే సూర్యుడు మాత్రం మామూలు నేత్రంతో చూడగలమా? మామూలు నేత్రంతో అసలు కష్టం, మిషన్లతో మరీ కష్టం. ఆయన దొరికేవాడు కాదు. పైగా దేవత ఎప్పుడు ఉపాసన దృష్టికి కనబడుతుంది కానీ మైక్రోస్కోపులకు దొరకదు, 3D కళ్ళజోడికి దొరకదు. కనుకనే అది చూడాలి అంటే ఉపాసనా దృష్టే. అందుకే యయేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే అని చెప్తున్నది ఛాందోగ్యం. ఆదిత్య మండలంలోనూ హిరణ్మయ పురుషుడు. కనుక మూడు భాగములు ఇక్కడ చూపిస్తున్నారు. ఆయననే ఆద్యంత మధ్య ఆగమాత్మన్. చూడండి ఇక్కడ ఆది అంత మధ్య ఆగమం ఏమిటండి ఇందులో అందం? ఆగమము అంటే ఇక్కడ వేదం. ఈ వేదము ఆది మధ్య అంతములతో ఈ మండల అర్చి పురుషుని స్తుతిస్తోందిట. అంత అందమైన మాట చెప్తున్నాడు. ఇది తెలియాలంటే కొంచెం వైదిక సంప్రదాయం తెలియాలి. సూర్యమండలం మనం చూసేటప్పుడు మండలం ఋగ్వేద స్వరూపము, కాంతి సామవేద స్వరూపము, పురుషుడు యజుర్వేద స్వరూపుడు. ఇది మనకి వేద ప్రమాణంలో కనబడుతున్నది. కనుక ఆ మూడు కూడాను ఋగ్యజు సామములు. కనుక ఆది ఆగమము, మధ్యాగమము, అంతాగమము. దీనికి అర్థం ఏంటంటే ఆది ఆగమం అంటే రుక్కు, మధ్యాగమం అంటే యజుస్సు, అంత్యాగమం అంటే సామము. ఋగ్యజు సామాత్మకం అదనమాట. ఋగ్యజు సామాత్మకుడు ఆదిత్యునియందు మండల జ్వాల పురుష రూపుడు. ఆయన మామూలు కంటికి కనబడతాడు, కనబడ్డాడు. సూర్యుడిని అందరూ చూస్తున్నాం, సూర్యుడి వల్ల అందరూ పొందుతున్నాం. కానీ ఆయన శివుడు అనేది మాత్రం తెలుసుకునే వాళ్ళు సామాన్యులు కాదు. ఆయన యొక్క నిర్గుణతత్వాన్ని అంతర్ముఖ దృష్టి కలిగిన యోగులు, వేదాంతవేత్తలు తెలుసుకుంటారు. ఆయన యొక్క సగుణతత్వాన్ని ఉపాసనలో భక్తులు తెలుసుకుంటారు. ఈ రెండూ కూడా సామాన్యులు తెలుసుకోలేరు. అంతే కదండి, సామ యొక్క నిర్గుణమైన భరతత్వం హృదయంలో ఉందిరా అంటే అది చూపించబోతే నిద్రొస్తుంది. సగుణమైన సాకార స్వరూపం అంటే అది కళ్ళతో చూడంగాని వర్ణిస్తూ ఉంటే ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది, అది మాత్రం కంటికి కనబడుతుందా? అది కనబడదు. కానీ నిశ్చలమైన భక్తికి ఆయన కరిగి చూపించాలి ఆ స్వరూపాన్ని. ఇప్పుడు మన చక్రపాణి రంగనాథుడిని చూపించినట్లు అది కష్టమే. కానీ అందరూ చూడగలిగే రూపం ఏమిటి? రోజు పొద్దున మనకు ఆదిత్య రూపంతో కనిపిస్తున్నాడు, ఇది అందరికీ చూడడం. అందుకే ఏం చెప్తున్నాడు, ఆ గోపాలంగనాభ్యో, ఆ గోపాల అంగనాభ్య, డాబాల గోపాలము, స్త్రీలు పురుషులు అందరూ కూడా చూడగలిగే రూపంతో నయన పథజుషా జ్యోతిషాదిప్యమానం, మన కళ్ళకు కూడా కనబడే రూపంలో శివుడు వస్తే అది ఆదిత్య స్వరూపం. అంటే మనం అందరం రోజు శివుడిని చూస్తున్నాం, కానీ ఆయన శివుడిని తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకోమని ఇందులో చెప్తున్నాడు. కనుక ఆదిత్య మండలాంతర్వర్తి అయిన అతడు ఆయన్ని, ఆ లోపల ఉన్నవాడిని గాయత్రి మంత్ర సేవ్యం, గాయత్రి మంత్రం ద్వారా సేవించుతున్నాం. ఆయనే నిఖిల జనధియాం ప్రేరకం, అందరి యొక్క బుద్ధుల్ని ప్రేరేపించేవాడు అతడు అని. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధుల్ని ప్రేరేపించేవాడు అతను. ఇది విశ్వరూపం, ఆయన ఈ సమస్త రూపమై వ్యాపించినవాడు అని. నీలగ్రీవం త్రినేత్రం ఉమావల్లభం అనీశం సంశ్రయామి, అలాంటి నీలగ్రీవుని అంటే నీలకంఠుని, ఉమావల్లభుని, శివుని ఎల్లవేళలా ఆశ్రయిస్తున్నాను. ఈ శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం అండి. అయితే ఇందులో ఉన్న భావం అంతా కూడా అప్పయ దీక్షలు సొంతం అనడానికి లేదు, వేదమే, వేద ప్రమాణంతో చూపించాడు. ఇది ఎక్కడెక్కడ అంటే గోపాలకులు అంగనలు కూడా చూస్తారు ఆయన్ని, అందరూ చూస్తారు. స్త్రీ పురుషులు అసలు పనిపాటు చేసుకుంటూ బతికేటువంటి గోపాలకులు కూడా చూస్తారు. ఆ బాల గోపాలమును వాడుతూ ఉంటాం మనం, వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇది సరిగ్గా ప్రమాణంగా నేను దేన్ని తీసుకున్నాడు, పై హిరణ్మయ పురుషుడు అనడంలో, ఉమావల్లభం అనడంలో, దీనంతటికీ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వాడు శివుడు భర్గుడు అనే ప్రతిపాదన మనకి ఖచ్చితంగా కనబడుతున్నది. రుద్రమంత్రాల్లో కనబడుతుంది, అసౌ యస్తామ్రో అరుణౌ తవ భృస్సుమంగళ ఏచే మాగం రుద్రో అభితో దీక్షిస్ అనే మంత్రం ఉంది కదా, అక్కడ స్పష్టంగా అసౌ యస్తామ్రో అరుణౌ తవ భృహు సుమంగళ అన్నప్పుడు ఉదయం పూట బాగా ఎర్రగా తామ్రవర్ణంతో ఉంటూ క్రమంగా కొంచెం లేత ఎరుపు రంగులోకి వచ్చి తర్వాత బంగారు రంగులోకి వచ్చినటువంటి వాడు ఆకాశంలోనే ఉన్నాడు శివుడు. ఈయన అందరూ చూడొచ్చు. అసౌ యోవ సత్పతి నీలగ్రీవో విలోహిత, అది ఇక్కడ నీలగ్రీవం త్రినేత్రం అనే మాట అక్కడ తీసుకున్నారు. నీలగ్రీవో విలోహిత ఆయన అందరూ చూస్తారు. ఉతైన గోపాదృశన్నదృశన్నదహార్య ఆ మంత్రాన్ని ఇక్కడ చెప్పారన్నమాట. ఎంత అందమైన అన్వయించండి, వేదంలో ఉంది. ఆ గోపాలంగనలు కూడా శివుని ప్రత్యక్షంగా సూర్య రూపంతో చూస్తున్నారని వేదమే ప్రతిపాదించింది కదా. అందులో ఉన్నవాడెవడు, నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమ, మళ్ళీ అదుగురు చెప్పింది హిరణ్య బాహువులు. హిరణ్య బాహువులు అన్నప్పుడు బంగారు రంగుతో ఉన్న చేతులు, ఉపలక్షణ న్యాయం అంటారు. ఒకటి చెప్పడంతో మొత్తం తెలుసుకోవాలి. కనుక చేతులు బంగారంగా ఉన్నాయన్నప్పుడు మొత్తం బంగారు దేహంతో అక్కడ ఉంటాడు ఆయన. హిరణ్య శ్మశ్రుహు హిరణ్యకేశ అని శృతి మనకు చెప్తుంది. ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ అని ఒక మంత్రం ఉన్నది. ఆదిత్య మండలంలో పరమాత్మ మొత్తం బంగారు రంగుతో ఉంటాట. బంగారు మీసాలు, బంగారు గడ్డాలు, బంగారు చేతులు, అన్ని బంగారం. ఇలా ధ్యానించాలండి శివుణ్ణి, అదొక ప్రక్రియ. ఆయన భర్గుడు, అక్కడున్న భర్గుడు. భర్గుడు అంటే తేజస్వరూపుడు, ఇది అర్థం అనమాట. అంతేకాదు ఇందులో ఇంకా ఇంకా చాలా అందములు ఉన్నాయి. అందుకు ఆయన బ్రహ్మాండములన్నీ భర్గుడి నుంచి వచ్చే అనడంలో ఎందుకన్నాడో కూడా చెప్పుకోవాలి. ఒక్కొక్క దానికి ఎంత ఉందో చూసారా, కనుక చిన్నగా కనబడే పెద్ద బాంబు ఇది చూడ్డానికి ఇంత పేలిందా, మన అజ్ఞానం మొత్తాన్ని ధ్వంసం చేయగలదు అంత ఉంది దీనికి. అలాంటి బాంబులు పేలుస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్కటి కూడా. పట్టుకోగలిగిన ఓపిక ఉండాలి, బాంబు పేలుడు తట్టుకోగలిగేటువంటి శక్తి మెదడుకు కూడా ఉండాలి. కనుక అర్థం చేసుకునే శక్తి ఇమ్మని శివుడిని ప్రార్థించి శ్రద్ధగా విందా. ఇందులో చెప్పినటువంటి భర్గశబ్దం శివునికి ఎక్కడెక్కడ శృతి ఎలా వాడిందో చూపిస్తూ ఉంటే, దీనికి ప్రమాణంతో యాజ్ఞవల్క్య స్మృతిలో యాజ్ఞవల్క్యుడు గాయత్రి మంత్రానికి అర్థం చెప్తూ ఒక అద్భుతమైన విశేషాన్ని ఆయన ప్రయోగించి చూపిస్తున్నాడు. అది మనం చూసినట్లయితే, దేవస్య సవితుర్మధ్యే యో భర్గో నో ధియక్రమాత్ ప్రచోదయాత్తం వరేణ్యం భీమహీత్యన్వయక్రమాత్. అన్వయం ఎలా చేయాలో గాయత్రి మంత్రానికి చూపిస్తున్నాడు. దేవుడైన సవిత, దేవస్య అని ఉంది కదా, దేవుడంటే ఇందాక చెప్పాను దేవుడని, అందుకే అక్కడే వేసుకొచ్చాడు ఈయన పునాది. దేవుడంటే స్వయం ప్రకాశ స్వరూపుడైన సవిత. సవిత అనే మాటకి ప్రేరకుడు, సృష్టికర్త రెండు అర్థములు. దేవుడైన సవితృమండల మధ్యంలో ఏ భర్గుడు ఉండి మా బుద్ధుల్ని ప్రేరేపిస్తున్నాడో ఆ శ్రేష్ఠుడైన భర్గుని మేము ధ్యానిస్తున్నాము, ఇది దాని యొక్క అర్థం. దీనికే మరొక రకంగా మనకి చెప్పినటువంటి వారు సాయణాచార్యుల వారు కూడా, యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యం ఉపాస్మిహే. ఏ భర్గుడు ప్రేరేపిస్తున్నాడో ఆ శ్రేష్టమైన భర్గ తేజస్సుని మేము ఉపాసిస్తున్నామన్నారు. అంటే ఉపాసిస్తున్న వస్తువు లక్ష్యం ఎవరు? భర్గుడు అని స్పష్టంగా కనబడుతుంది కదా, అది చూపిస్తున్నాడు. కనుక భర్గుని ఉపాసిస్తున్నామనేది గాయత్రీ మంత్రం యొక్క హృదయం. కనుక భర్గుడు అంటే శివుడు, కనుక గాయత్రీ మంత్రము త్రిమూర్త్యాత్మకమైన శివపరబ్రహ్మమని తెలియజేస్తున్నది. ఆయన నుంచే బ్రహ్మాండములన్నీ వచ్చే, ఆయన ఎందే బ్రహ్మాండములు కనిపిస్తున్నాయి అనే మాటకి ఏమిటి ప్రమాణము అంటే ఇక్కడ చెప్తున్నాడు. అసలు భర్గ అంటే ఏమిటి అది చెప్పాలి కదండి. భర్గ భగము కలవాడు భర్గుడు, ఇది అర్థం చూపించారు. భగము అనే మాటకి ప్రకాశము అని అర్థం, తేజస్సు. అందుకే భర్గుడు అంటే తేజస్సు స్వరూపుడు అని ఒకటే. అంతేకాదు ఎలాంటి ప్రకాశము, తేజస్సు అనే మాట మరొక దానికి కూడా వాడతాం లోకంలో. తేజస్సు అంటే వీర్యం అనే ఉద్దేశంలో వాడతాం. హిరణ్య రేతసే నమః శివ అష్టోత్తర శతనామాల్లో మనకు కనిపిస్తాను. హిరణ్యం అంటే మళ్ళీ తేజస్సే. సృష్టిని ఉత్పత్తి చేయగలిగే తేజస్సు అండి, ఇదే అర్థం. సృష్టిని ఉత్పత్తి చేయగలిగే తేజస్సు, ఆయన దగ్గర ఉత్పత్తి సమర్థత ఉన్నది. కనుక నేను సృష్టిని ఉత్పత్తి చేయగలిగే బీజములన్నీ ఆయనలో ఉన్నాయి. అందుకే ప్రళయకాలంలో కూడా తర్వాతి సృష్టికి కావాల్సిన బీజములన్నీ తనలో దాచిపెట్టు కూర్చుంటాట. ఇది చాలా జాగ్రత్త అయిన మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత సృష్టికి కారణమైన బీజములన్నీ ఆయనలో దాచుకుంటాడు. అప్పుడు లయమే, లీనమై ఉన్న, బయటకు వచ్చేస్తే సృష్టి. బీజస్థితిలో లయం, లయం అంటేనే బీజస్థితి. బయటకు వచ్చేస్తే వృక్షస్థితి. కనుక అవ్యక్త స్థితే బీజాన్ని తెలియజేస్తుంది కదా. కనుక సృష్టి బీజములన్నీ ఎవడు దాచుకుంటాడండి? ఎవడు లయకారకుడు వాడు దాచుకుంటాడు, అంతే కదా. లయకారకుడు దాచిపెట్టాడు మొత్తం తేజములన్నీ, మళ్ళీ సృష్టి అంతా తేజస్సు నుంచి జగత్తంతా బయటకు వస్తుంది. కనుక తేజస్సు అంటూ ఉంటేనే సృష్టి అనే వృక్షం ఉన్నది. కనుక సృష్టిగతమైన బీజములే ఇక్కడ భగము అని చెప్పబడుతున్న తేజస్సు, అవన్నీ తనలో దాచిపెట్టుకున్నవాడు. కనుకనే ప్రకృతిని చేతనత్వం చేయగలిగేటువంటి బీజశక్తి ఆయన దగ్గర ఉంది. అందుకే తాసాం బ్రహ్మ మహజ్యోనిగి అహం బీజ ప్రదప్పిత అని భగవద్గీతలో ఈ మాట మనకు కనబడుతుంది. కనుక సృష్టిగతమైన బీజములన్నీ తనలో దాచిపెట్టుకున్నాడు గనక ఆయన లింగము అన్నారు. అది ఒక పెద్ద అద్భుతమైన విషయం. కొద్దిగా ఆలోచిస్తే మీకే ఇందులో ఉన్న ఔచిత్యం చెప్పబడుతూ ఉంటుంది. కనుక సృష్టికి సంబంధించిన బీజములన్నీ దాచిపెట్టుకున్నాడు. ఎలాగైతే సంతానానికి కావలసిన బీజములు తండ్రి ఎందు ఉంటాయో, అలాగే సృష్టికి కావాల్సిన బీజములు లింగస్వరూపుడని ఈ తండ్రి ఎందున్నాయి, జగత్పిత అయినటువంటి వాడు. కనుక భర్గుడు అనేది ఆ లింగతత్వంగా చెప్పబడుతున్న దానికి. కనుక తేజస్సులన్నీ దాచిపెట్టుకున్న మహా తేజస్వరూపుడు. దీనికి ప్రమాణంగా శివపురాణ వాక్యాలు మనం చూస్తే, భగము వలన కలిగేది భోగము అన్నాడు. అది మాట చూడండి. ఎందుకంటే ఆ తేజస్సు వల్లనే ప్రకృతి అనేది ఉత్పన్నమవుతుంది. ప్రకృతి వల్లే మనకు భోగం ఉంది. భోగం అంటే ఏమిటి చెప్పండి? భోగం అంటే లగ్జరీ అని అర్థంలో వాడతాం. భోగం అంటే అనుభవం. సుఖదుఖానుభవం దేనికి సంబంధించింది? ప్రకృతి నుంచి. కనుక సుఖదుఖానమైన భోగమని కారణమైనది భగం, అది చెప్తున్నాడు. కనుక భగస్యేదం భోగమితి శబ్దార్థో ముఖ్యత శృతి, ముఖ్యో భగస్తు ప్రకృతి భగవాన్ శివ ఉచ్యతే. కనుక భగము అనగా ప్రకృతి, అది ఎవడి యొక్క నియామకంలో ఉందో ఆ తేజస్వరూపుడు భర్గుడు. కనుకనే భగము ఎవడి యొక్క నియామకంలో ఉన్నదో వాడే భోగదాత, వాడే కర్మఫల ప్రదాత. సుఖదుఖములు కర్మఫలములు కదండి. కర్మఫల ప్రదాత ఎవడు? ఈశ్వరుడే కదా.
సర్వం శ్రీ మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. నమః పార్వతీపదే హర హర మహాదేవ.